రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇంతవరకు బ్రదర్ చందు విజయ్ అందించిన లవ్ టు లవ్ ప్రోగ్రాం విన్నారు. శ్రోతలు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్లో అందించే ప్రత్యక్ష ప్రసారాలని వింటున్నారు. మరికొద్దిసేపట్లో తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి చూనేయుండండి.
ప్రేమ స్వరూపులారా,
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః.
ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ యజ్ఞాన్ని కొనసాగించమని సత్యసాయి భగవానుని దివ్య పాదపద్మాలకు శతసహస్ర వందనాలు సమర్పించుకుంటూ, భగవాన్ బాబావారు నడయాడినటువంటి దివ్యక్షేత్రం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి దసరా నవరాత్రి శుభాభినందనలతో శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్లో అందించే ప్రత్యక్ష కార్యక్రమాల్లో భాగంగా రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశ జర్నీ మీకు అందించడానికి వచ్చింది మీ సాయి స్వప్న. నాతో పాటు ఈ కార్యక్రమంలో మన గణేష్ కూడా పాల్గొంటున్నారు. సాయిరాం గణేష్.
సాయిరాం స్వప్న.
భారతదేశము వేదాల పట్టుకొమ్మ, యజ్ఞ యాగాది క్రతువులకు ఆటపట్టు, పెక్కు అవతారాల కన్నా పెద్ద తల్లి, నీతి నియమాల చూపడి త్యాగభూమి. మరి కర్మభూమి, త్యాగభూమి, ధర్మభూమి, యోగభూమి అయినటువంటి భరతభూమి మీద ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తూ మనల్ని ఉద్ధరిస్తున్నాడు. అటువంటి పూర్ణావతారుడైన సత్యసాయి భగవాన్ని అవతార కార్యక్రమంలో మనందరం ఉండి మన జీవితాలను తరింపజేసుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నది.
అవునక. మరి ఈ సందర్భంలో స్వామి, ఈరోజు మనం గత 5 రోజులుగా ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా మన ప్రశాంతి నిలయంలో జరుపుకుంటున్నామో,
అవును,
ఆ భాగంగా ఎన్నో ప్రతిరోజు ఉదయం యజ్ఞం కానివ్వండి, సాయంకాలం జరిగే ప్రశాంతి విద్వాన్ మహాసభ కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, ఎంతో వైభవంగా కనుల పండుగగా ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు స్వామి దివ్య సమక్షంలో జరుపుకోవడం మనందుకే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
అవును గణేష్, అసలు స్వామి అవతారం చూసుకుంటే చిన్న చిన్న క్రతువు, చిన్న చిన్న పూజ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద పెద్ద క్రతువుల వరకు, యజ్ఞ యాగాదులు ఈ మనం ఇప్పుడు చేసుకుంటున్నట్టు ప్రతీదీ కూడా స్వామి చేసి మనకు చూపించారు.
అవును.
అలాగే మన ఈ దసరాల్లోని మనందరం ఎదురు చూసేది వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం. అసలు ఈ పేరు వింటుంటేనే చాలా వెరైటీగా ఉన్నది అనిపిస్తున్నది. అసలు ఈ యజ్ఞానికి ఈ పేరు ఎందుకు పెట్టుంటారు, తర్వాత ఈ క్రతువులో ఏంటి ఎలా చేస్తారు అన్నది ఒకసారి చెప్తారా గణేష్?
తప్పకుండా అక్క. ఈ వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం అంటే ఈ దసరా యజ్ఞం అనేది స్వామి 1950 మొట్టమొదటిసారి వెంకటగిరి వెళ్లటం జరిగింది. వెంకటగిరిలో మన రాజావారు స్వామిని ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ అక్కడ ఆస్థానం కాబట్టి ఎంతో మంది విద్వత్తు కలిగిన పండితులు ఆ వారి ఆస్థానానికి రావటం జరిగేది. స్వామిని ఎంతో ప్రార్థన చేయగా స్వామి కూడా అక్కడ ఒక యాగం, యజ్ఞం చేయడానికి అనుగ్రహించారన్నమాట. మొట్టమొదటిసారి ప్రశాంతి నిలయంలో జరగక ముందు వెంకటగిరిలో దసరా యజ్ఞం జరిగేది. సో మరి తిరిగి మనం ప్రశాంతి నిలయంలో జరిగే ఈ యజ్ఞానికి సంగతికి వస్తే, గోటేటి సరస్వతమ్మ గారిని అమలాపురం వాస్తవ్యరాలమే స్వామి దగ్గర, స్వామి తరచుగా తూర్పుగోదావరి జిల్లా పర్యటించినప్పుడు ఆమె ఒక యాంకర్ లాగా ఉండేరన్నమాట ఆ పర్యటనలకి. ఎంతో మంది భక్తుల్ని ఆమె చేరదీసేవారు, ఆశ్రయాన్ని కల్పించేవారు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు. సో ఒకసారి ఆమెకు ఒక ఆలోచన కలిగింది. ఎంతో మంది వేద పండితులు, ఆ తూర్పుగోదావరి జిల్లా అంతా వేద పండితులతో నిండి ఉంది కదా, ఎంతో ఫర్టైల్ ల్యాండ్ అది. సో ఆమె స్వామికి ఒక ఉత్తరం రాశారు. స్వామి, ఈ రాజమండ్రి నగరంలో మనం ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తే చాలా బాగుంటుంది, ఆ యజ్ఞానికి మీరు తప్పకుండా రావాలి స్వామి, దాన్ని అనుగ్రహించాలి మీరు అని ఒక విన్నపాన్ని తెలియజేశారు ఉత్తరం ద్వారా. స్వామి తిరిగి ఆమెకు ఎంతో ప్రేమతో ఉత్తరానికి జవాబు రాస్తూ స్వామి అన్నారట, సరస్వతమ్మ నీ ఆలోచన చాలా బాగుంది కానీ రాజమండ్రిలో చేస్తే ఈ యాగం, ఈ యజ్ఞం కేవలం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భక్తులకే పరిమితం అవుతుంది, వారు మాత్రమే చూడగలుగుతారు. కానీ ప్రశాంతిలో అదే యజ్ఞం చేస్తే యావత్ ప్రపంచం చూడగలుగుతారు, స్వామి అనుగ్రహం అందరికీ లభిస్తుంది అని తిరిగి జవాబు రాశారు. ఆమె మహదానందంతో స్వామికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అప్పుడు స్వామి స్వయంగా దానికి నామకరణం చేశారు. ఆ యజ్ఞానికి పేరు వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం అని స్వామి స్వయంగా దానికి పేరు పెట్టారనమాట. అలాగా 1962 మొట్టమొదటిసారి ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు, కుప్ప బైరాగి శాస్త్రి గారు, చెరుకుమిల్లి కామావధాని గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం జరిగిందన్నమాట.
చాలా బాగుంది గణేష్. ఒక భక్తురాలి నిర్మలమైన నిస్వార్థమైనటువంటి కోరిక ద్వారా ఈరోజు ప్రపంచంలో ఇన్ని వేల మంది ఎన్నో దేశాల్లోని ఆనందాన్ని పంచుకుంటున్నారు. కాబట్టి మనందరం సరస్వతమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మరి పూర్ణచంద్ర సభామండపంలోకి వెళ్దాం గణేష్.
తప్పకుండా.
మరి యజ్ఞం జరుగుతున్నది, వేదికపై ఎన్నో క్రతువులు ఒకేసారి జరుగుతూ ఉంటాయి, ఎంతో మంది ఎన్నో చేస్తూ ఉంటారు, కాబట్టి అక్కడ ఏ ఏ అంశాలు ఉన్నాయి అన్నో కూడా ఒకసారి వివరిస్తారా?
తప్పకుండా. స్వామి, మనం నవవేద భక్తి మార్గాల గురించి చదువుకుంటూ ఉంటాం, స్వామి దగ్గర కూడా విన్నాము, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం అని. ఈ యజ్ఞవేదిక మీద ఎప్పుడు మేము వేదం గ్రూప్ తో వెళ్లి కూర్చున్న పైన ఎన్నో వివిధ కార్యక్రమాలు అక్కడ నిర్వహించడం చూస్తూ ఉంటాం. ఒక పక్క బాయ్స్ వేదం చాయింట్ చేస్తూ ఉంటారు, సెంటర్ లో ఏమవుతుందంటే యజ్ఞం జరుపుతుంటారు, అది రుద్రహోమం చేస్తూ ఉంటారు. ఒకవైపు సూర్య నమస్కారాలు, మరొక వైపు ఆ మూలకి సహస్రలింగార్చన జరుగుతుంది. మరి ఈ వేదం బాయ్స్ ఎవరైతే కూర్చున్నారో వాళ్ల పక్కని దేవీ భాగవత పారాయణం, రామాయణ పారాయణం, భాగవత పారాయణం జరుగుతుంది. వీటన్నిటితో పాటుగా విద్యార్థులంతా దేవీ సప్తశతి ఒక పారాయణం చేస్తూ ఉంటారు. ఇవి వివిధ అంశాలు మన వేదిక మీద ఈ దసరా నవరాత్రులు, ఈ సప్తాహ యజ్ఞం సమయంలో జరిగేటటువంటి వివిధ కార్యక్రమాలు. అంటే స్వామి ఎంతమందికి ఈ విధమైనటువంటి అవకాశం ఇస్తున్నారు అనేది ఒక ఆలోచన అయితే, ఇన్ని విధాలుగా భగవంతుణ్ణి మనం చేరుకోవచ్చు, ఆరాధించవచ్చు. ఎందుకంటే ఈ దసరా నవరాత్రుల సమయం ఎంత ఉత్కృష్టమైనది అంటే, మనం చేసే సాధన ఒక ఇసుమంతైనా సరే దానికి ఫలితం రెట్టింపు, ఎన్నో వేల రెట్లు వస్తుందని స్వామి ఈ దసరా నవరాత్రుల్లో మీరు చిన్న సాధన చేయండి అని ఎన్నో మార్లు మనకి చెప్తూ ఉంటారు.
అదే శరణ నవరాత్రుల యొక్క ప్రత్యేకత కూడా.
ఎందుకంటే ఆ తల్లి వరాలు ఇవ్వడానికి మనకి అనుక్షణం వేచి ఉంటుంది. సో ఆ అనుగ్రహాన్ని పొందాలంటే మనం ఒక్క స్టెప్ ముందుకు వేస్తే తల్లి అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది.
మరి దాన్ని పొందే నిమిత్తం ముందు మనం భౌతికంగా ఈ యజ్ఞం అంటే ఏంటో చూద్దాం గణేష్.
తప్పకుండా.
యజ్ఞం అంటే ఏంటుంటుంది?
యజ్ఞం అంటే ఒక హోమగుండం ఉంటుంది, హవిస్ ఉంటుంది, ఋత్వికులు ఉంటారు,
పండితులు ఉంటారు, శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉంటారు, అందులో సమర్పించడానికి
వివిధ పదార్థాలు ఉంటాయి,
యజ్ఞ ద్రవ్యాలు ఉంటాయి. ఇదంతా మనం సామాన్యమైన చెయ్యలేక ఎందుకంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది, ఎంతో మంది మార్బలంతో కూడుకున్నది. ఇవన్నీ ఏర్పాట్లు చేయడానికి ఎంతో మంది కావాలి, ఇవి కొనసాగించడానికి ఆ విద్వత్తు తెలిసిన వాళ్లు కూడా కావాలి. మరి దేనికోసం యజ్ఞాలు పూర్వం చూసుకుంటే, యజ్ఞయాగాదులు దేనికోసం చేసేవారు అంటే, ఏదైనా కోరిక ఉంటే ఆ దేవీ దేవతల్ని పూజించడం కోసం. వాళ్లకి యజ్ఞం ద్వారా వీళ్లు కోరుకున్న కోరికని ఇచ్చేస్తే అప్పుడు ఆ దేవీ దేవత అనుగ్రహం ద్వారా ఆ కోరిక తీరేది. అందుకు ఒక కోరికను తీర్చుకోవడానికి, నెరవేర్చుకోవడానికి యజ్ఞం చేసేవారు. మరి భగవంతుడు ఏ కోరికతో యజ్ఞం చేస్తుంటాడు? స్వామి యజ్ఞాలు చేస్తున్నారంటే అలాంటి చిన్న చిన్న లౌకికమైన భౌతికమైన కోరికల కోసం చేస్తున్నారా అని ఆలోచిస్తే కాదని చెప్పచ్చు. స్వామి చేసే ప్రతి ఏ పని వెనకాతలైనా ముఖ్య ఉద్దేశం ఒకటే, ఒక్క లోకం కూడా కాదు, సమస్త లోక శ్రీనోభవంతు. మరి అటువంటి భౌతిక యజ్ఞం స్వామి చేసి చూపించారు అంటే దాని అంతరార్థం ఏమి ఉంటుంది అన్నది మనం ఆలోచిద్దాం.
తప్పకుండా.
మరి ఈ యజ్ఞం గురించి చెప్పుకుంటే అసలు ఎందుకు యజ్ఞం చెయ్యాలి అనుకుంటే మనకు చెప్తారు, అన్నాద్ భవంతి భూతాని, పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్ భవంతి పర్జన్యో, యజ్ఞ కర్మ సముద్భవాని. మనం జీవితంలో ఏ పని చెయ్యాలన్నా మనకు ముందు శక్తి కావాలి. మనం సంపదలు సమకూర్చుకోవాలన్నా మనకు శక్తి కావాలి. ఆ శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అన్నం నుంచి వస్తుంది. కాబట్టి ఈ అన్నాద్ భవంతి భూతాని, మనకి మనుషులకి అన్నం వచ్చేది దేనివల్ల అంటే మేఘం వల్ల. పర్జన్యాత్ అన్న సంభవ, ఆ మేఘాలే మనకి అన్నాన్ని ఇస్తున్నాయి. ఆ వర్షం పడితేనే కదా పంట పండేది. మరి మేఘాలు గాని అనుకూలమైన వాతావరణం గాని మన చుట్టూ ఏర్పడాలి అంటే అవి యజ్ఞాల వల్లే సంభవం. అందుకే యజ్ఞాలు చేస్తారు. చూడండి, కరువు కాటకం వచ్చినప్పుడు గాని వర్షాలు లేనప్పుడు కూడా అలాంటి సమయాల్లో యజ్ఞాలు చేస్తారు. ఎందుకంటే
నిర్దిష్టమైనటువంటి పర్పస్ కోసం వాళ్ళు యజ్ఞం చేస్తారు.
ఆ యజ్ఞం ద్వారానే ఇవన్నీ జరగబడతాయని సైంటిఫిక్ గా కూడా అవన్నీ ప్రూవ్ చేశారు. కాబట్టి మరి ఈ యజ్ఞం ఎలా జరగబడుతుంది అంటే సత్కర్మ వల్ల. యజ్ఞాద్ భవతి పర్జన్యో, ఈ యజ్ఞం వల్లనే మేఘం వచ్చింది. ఈ యజ్ఞ కర్మ సంభవ, కాబట్టి సత్కర్మ ద్వారా వస్తుంది. మన సత్కర్మ చెయ్యాలి, లేకపోతే ఎటువంటి కర్మలు చెయ్యాలన్నో మనలా మనకు ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తే వేదాలు. వేదాలు మనకు చెప్పేది ఏంటంటే, అందరూ అనుకుంటారు భగవంతుడిని వర్ణించేవి మాత్రమే కాదు, భగవంతుడి గురించి చెప్తూ మనం ఎలా భగవంతుడిని చేరుకోవాలి, మనిషిగా మనం పుట్టినందుకు ఏ ఏ కర్మలు ఎప్పుడెప్పుడు ఎలా చెయ్యాలి అని మనని గైడ్ చేసేవి కూడా వేదాలే. కాబట్టి ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, మనని సృష్టించిన భగవంతుడే వేదాలను కూడా సృష్టించాడు. కాబట్టి ఆ అక్షరమైనటువంటి పరబ్రహ్మం నుంచి ఈ వేదాలు వచ్చాయి. కాబట్టి మనం ఆనందంగా ఉండడానికి ఎటువంటి వాతావరణం కావాలో దాని అంతటినీ కూడా ఈ యజ్ఞయాగాదులు సమకూరుస్తాయి. కాబట్టి ఈ యజ్ఞాలు చెయ్యాలి అని ఎన్నో యుగాలుగా అందరూ చేసుకుంటూ వచ్చారు. అదే క్రమాన్ని స్వామి కూడా చేస్తూ మనకి చూపించారు అనిపిస్తుంది.
చాలా బాగుంది. యజ్ఞం గురించి చెప్తూ ఉంటే నాకు ఒక చిన్న ఫీలింగ్ అను, ఆ భావం కొంచెం కలుగుతుంది. ఎందుకంటే మేము ఎప్పుడు స్వామి స్టేజ్ మీదకి వచ్చి ఈ పూర్ణాహుతి చేస్తున్న ఆ యజ్ఞం 7 రోజులు కూడా స్వామి స్టేజ్ మీద ఎంతో యాక్టివ్ గా తిరుగుతున్నప్పుడు మాకు ఒక మూలను కూర్చొని ఉన్న మాకు అనిపించేది, స్వామి ఇన్ని మన చేత చేయిస్తున్నారు, అంటే స్వామి లెవెల్లో మనం చేయలేకపోయినా మనం ఇలాంటిది ఏమన్నా 10 మందికి ఉపయోగపడేది చేయగలమా అన్న ఒక భావన మనలో వచ్చేదన్నమాట.
అందరికీ ఆ భావన రావాలని స్వామి చేశారు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూసుకుంటే గణేష్, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ అన్నం గాని అంటే ఆహార పదార్థాలు గాని భోగ భాగ్యాలు గాని దేన్నైనా ప్రసాదించేది యజ్ఞం అనుకుంటున్నాం. ఆ యజ్ఞం ప్రాసెస్ లో ఏంటి అంటే, యజ్ఞంలోని మనం సమర్పించిన తర్వాత ఆ మిగిలిన దాన్ని ప్రసాదంగా మనం స్వీకరిస్తాము. అంటే మన దగ్గర ఉన్న దాన్ని కొంత భగవంతుడికి ఇచ్చి మిగతాది మనం తీసుకోవాలని. అంటే మనం ఇక్కడ ఇవ్వడం ఆలోచిస్తే మళ్ళా ఇదంతా ఏదైతే సమర్పిస్తున్నావు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా, దీనంతా ఎవరు సృష్టించారు?
అంతటికీ భగవంతుడి కారణం,
భగవంతుడే మూలం, భగవంతుడే మనకంతా ఇచ్చాడు. మనం అది భగవంతుడికి ఇవ్వకుండా మనం తింటూ పోతూ ఉంటే అది స్వామి అంటారు మీరు దొంగతనం లెక్క అని చెప్తారనమాట. మీరు దొంగలైపోతారు, ఎందుకంటే నీది కాదు. దొంగని ఎప్పుడు అంటాం, ఎవడో మన ఇంట్లో చొరబడి
మనది కానీ మనం తీసుకున్నప్పుడు
తీసుకున్నప్పుడు దొంగలం అవుతాం. కాబట్టి మనది కాదు ఇదంతా, భగవంతుడు సృష్టి, భగవంతుడు మనకు అందించాడు. మనం అనుకోవచ్చు, అయ్యో నేను ఇంత కష్టపడి సంపాదిస్తేనే కదా వచ్చింది అని. నీ కష్టపడే శక్తినిచ్చింది ఎవరు?
భగవంతుడు.
ఉద్యోగం చెయ్యాలి, నీకు చదువుని ఇచ్చారు, బుర్రలో జ్ఞానాన్ని తెలివితేటలు పెట్టింది ఎవరు? భగవంతుడు. అది కష్టపడితే డబ్బు రూపాయి నీకు వచ్చింది, భగవంతుడు. ఎలా చూసుకున్నా అన్ని భగవంతుడే ఇచ్చాడు. కానీ మనం తిరిగి ఇవ్వకుండా మనం స్వార్థంగా మన మట్టుకు మనం ఉంచుకుంటున్నప్పుడు అది దొంగతనం అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి యజ్ఞం ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారంటే, నువ్వు భగవంతుడు ఇచ్చిన దాన్ని కొంత భగవంతుడు సమర్పించు, మన తినద్దనట్లేదు, ఇచ్చిన తర్వాత నువ్వు రిమైనింగ్ తీసుకో అని యజ్ఞం మనకి స్థూలంగా యజ్ఞాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది.
అంటే స్లోగా మనకి ఇవ్వటం ఎలాగో స్వామి నేర్పించారు తన జీవితం అంతా.
అంతే, అందుకే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు కదా. కూర్చొని స్వామి సింహాసనంలో కూర్చొని మీరు ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని ప్రపంచాన్ని ఎప్పుడు శాసించలేదు స్వామి. ఆయన చెప్పులు కూడా వేసుకోకుండా ఆ కంకర భూమిలోని మట్టిలో నడిచి ఆయన ఎంతో కష్టపడి, భౌతికంగా కూడా ఎంతో కష్టపడి చేసి చూపించారు. కాబట్టి ఈ రోజుకి మనకి స్వామిని చూస్తే అయ్యో స్వామి చేసిన దాంట్లో కొంచెమైనా నేను చెయ్యాలి అన్న భావన కలుగుతున్నది. కాబట్టి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని ఈ యజ్ఞయాగాది క్రతువుల ద్వారా కూడా మనకి దీని అంతటినీ మనకి వివరిస్తున్నారేమో అనిపిస్తుంది.
ఒక బుర్ర కథలో మా ఫ్రెండ్స్ ఈ విధంగా పాడుకోవడం, ఈ రెండు లైన్లు బాగా గుర్తొస్తున్నాయి. చెప్పింది చెయ్యమని, చేసిందే చెప్పమని అని చెప్పి స్వామి గురించి పాడుతుంటే ఆ మైండ్ లో అదే మెదులుతూ ఉండేదన్నమాట. అంటే స్వామి తన అవతార కార్యక్రమం మొత్తంలో కూడా ఏది చేశారో అదే చెప్పారు, ఏది చేయబోతున్నారో అదే చెప్పారు స్వామి. అది సత్యసాయి భగవాని విశిష్టత. అండ్ మరొక విషయం, ఇందాక మనం నా ఆలోచన గురించి చెప్పాను కదా, నా భావం గురించి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు, మనం ఎప్పుడైనా స్వామి కార్ లో వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సడన్ గా స్వామి కారు బయటకు వస్తుంది. బయట వచ్చినప్పుడు సైరన్ మోగుతుంది, పోలీస్ సైరన్. ఆ సైరన్ వినగానే అదొక ఇండికేషన్ మనకి, స్వామి బయటకు వస్తున్నారు, మనందరం స్వామి వెనకాల పరిగెట్టాలి. సో మొత్తం స్టూడెంట్స్ కానివ్వండి, భక్తులు కానివ్వండి, ఇంకా ఏ భేదం లేకుండా అందరూ భగవంతుడి వెనకాతల తుమ్మెదల్లో పరిగెడుతూ ఉంటారు.
ఆలోచన కూడా ఉండదు,
ఆలోచన ఉండదు. అంటే అక్కడ దేహభావం లేకుండా ఎంత దూరం అయితే అంత దూరం స్వామి కారు వెనకాతల పరిగెడతాం.
సాధ్యమైనంత
వరకు స్వామి స్పీడ్ పెంచినంత వరకు. కానీ ఆ తర్వాత ఇదే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, అంటే భగవంతుణ్ణి ఫాలో అవటానికే మనం వచ్చాం.
అవును,
అది మనం గుర్తిస్తే మరి స్వామి ఇన్ని కార్యక్రమాలు ఈ యజ్ఞాలు చేయిస్తున్నారు, మరి మన స్థాయిలో మనం ఏం చేయగలం ఆ యజ్ఞం గురించి అన్నది ఎప్పుడన్నా ఆలోచిస్తే, భగవంతుడు ఎప్పుడూ ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తాడనమాట. గీతాచార్యుల వారు మనకి చెప్పినట్టు యాక్చువల్ గా చెప్పాలంటే స్వామికి ఇవన్నీ చేయించాల్సిన అవసరమే లేదు, చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంటే మరి ఆ అవతార పురుషుడు చేస్తున్నాడు అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి పర్పస్ ఉన్నది. ఎందుకు అంటే గీతాచార్యుల వారు చక్కగా భగవద్గీతలో అర్జునుల వారికి చెప్తారు, యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్త దేవే తరో నరః అంటారు. సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అని అంటారు. అంటే భగవంతుడు ఏదైతే ఆచరిస్తాడో లోకస్తదనువర్తతే, ప్రపంచం కూడా అతన్ని చూసి ఫాలో అవుతారు అని చెప్పి స్వామి చేస్తూ మన చేత చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే స్వామి ఇంత కష్టపడినప్పుడు మనం మన వైపు నుంచి కూడా ఒక్క అడుగు ముందుకు వేస్తే తప్పకుండా దానికి స్వామి ఎన్నో రెట్లు మనకి సహాయం చేసి మనం చేయబోయే ఆ యజ్ఞానికి తప్పకుండా సపోర్ట్ ఇస్తారని నా భావం. ఒక
అంతేకాదు గణేష్, ఇక్కడ యజ్ఞం అంటే స్వామి పూర్వకాలంలోని పాత భక్తుల చేత దసరాల్లో కుంకుమ పూజలు కూడా అమ్మవారికి కుంకుమతో పూజ చేయించి, అంటే అంత చిన్న పూజా విధానం దగ్గర నుంచి ఇంత పెద్ద యజ్ఞాల వరకు, అంటే భగవంతుణ్ణి ఆరాధించాలి అన్నది ఎలా చేసి చూపించారు అంటే, ఇది భగవంతుణ్ణి ఆ రూపానికి నామానికి కాదు, నీ చుట్టూ భగవంతుడున్నాడు, నీ చుట్టూ ఉన్న సమస్త ప్రాణికోటలోని ఉన్నది భగవంతుడే అని చెప్పడానికి స్వామి జీవితం తీసుకుంటే ఈ అవతారంలో ఎన్ని ప్రాజెక్టులు చేశారు గణేష్. మీరు అంటే 24 గంటలు కూర్చొని పూజ చేయండి అని చెప్పలేదు. ఆ విగ్రహంలోని, ఆ యజ్ఞంలోని, ఆ పంచభూతాల్లోని భగవంతుడు ఉన్నాడని చెప్తూనే మీ చుట్టూ ఉన్న ప్రతి చరాచరంలోని కూడా భగవంతుడు ఉన్నాడు అని. స్వామి ఏ ప్రాజెక్ట్ తీసుకోండి, వాటర్ ప్రాజెక్ట్ తీసుకోండి, ఇప్పుడు భగవంతుడు వచ్చాడు రండి మీకు బ్రహ్మజ్ఞానం బోధిస్తానని కూర్చోబెడితే, ఆకలితో ఉన్నవాడు, రోగంతో బాధపడుతున్నవాడు, తినడానికి తిండి లేనివాడు, ఉండడానికి సరైన స్థలం లేనివాడు, బ్రహ్మజ్ఞానం ఏంటి ఎక్కుతుంది? నువ్వు మంచి చెయ్యాలన్నా కూడా వాడు ఆలోచన మంచి వైపు కూడా వెళ్లదు. మొట్టమొదటి ఏంటి, వాడి ఆకలి తీరాలి, వాడి దాహం తీరాలి, వాడి రోగం తగ్గాలి, అప్పుడు వాడు స్థిమితపడి మనం చెప్పేది ఏదైనా వినడానికి రెడీ అవుతాడని స్వామి ఎప్పుడు చెప్పారు. కాబట్టి ఇంత అంటే మన స్థాయికి దిగొచ్చి ఆ మానవులుగా ఆ జీవులుగా మనం ఎంత కష్టపడుతున్నామో అంతే జంతువులు కూడా స్వామి ఎంత చక్కగా ఆదరించి చూపించిన సంఘటనలు కూడా మనకున్నాయి. కాబట్టి ఈ వాటర్ ప్రాజెక్ట్స్ తీసుకున్నా, హాస్పిటల్స్ సూపర్ స్పెషల్ హాస్పిటల్స్ తీసుకున్నా, ఇంకా అలా అలా వస్తే ఈవెన్ విద్యను బోధించడానికి లౌకికమైన విద్యల్లో ది బెస్ట్ అన్న విద్యను కూడా ప్రస్తుతం రోజులు అందిస్తూ దానితో పాటు ఆధ్యాత్మికాన్ని మానవతా విలువల్ని చేర్చి ఎడ్యుకేర్ అని కూడా, ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ గణేష్. అంటే మనం ఏదో తెలుసుకోవాలి అంటే మనం డిగ్రీ పాస్ అయ్యి పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొందాలనుకుంటున్నాం, కానీ దాన్ని ఫస్ట్ స్టాండర్డ్ ముందు జాయిన్ అయ్యి ఫస్ట్ స్టాండర్డ్ లో వాళ్ళు నేర్చుకోవాలన్నది కూడా ఎంత ఇంపార్టెంట్ స్వామి చేసే ప్రతి ప్రాజెక్టులోనే మనకు అర్థమవుతుంది.
ఒక ఉపన్యాసంలో స్వామి చెప్పారు, ఇలా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వగల ఇన్స్టిట్యూట్ గాని యూనివర్సిటీ గాని ఒక్కటన్నా నాకు చూపించండి, నేను చేసే పనిలో నాకు భయం లేదని స్వామి చెప్తారు ఆ ఉపన్యాసంలో. ఎందుకు అంటే అది నిస్వార్థంగా నేను చేస్తాను, దాని నుండి నేను ఏమీ ఆశించను కాబట్టి అంత ధైర్యంతో నేను ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ నేను అందరికీ ఇవ్వగలుగుతున్నాను అని స్వామి ఒక ఉపన్యాసంలో చెప్పారన్నమాట.
చాలా మంచి పాయింట్ ఇప్పుడు బయటికి తీసావు గణేష్, భయం లేకుండా అన్నారు. మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్న యజ్ఞం అంటే ఏంటంటే త్యాగం అంతే కదా, మనకున్నదాన్ని త్యాగం చేస్తున్నాము అనే భావంతో చేస్తున్నాం, అగ్నిదేవుడికి త్యాగం చేస్తున్నామని. అసలు చిన్నప్పటి నుంచి మనం పుట్టిన దగ్గర నుంచి చూస్తే ప్రతి ఒక్కరూ ఏదో రకంగా త్యాగం చేస్తూనే ఉన్నాం, త్యాగం లేని ఏది ఉండదు. తల్లి బిడ్డకి జన్మనిచ్చిన దగ్గర నుంచి చూస్తే ఆవిడ ఎన్ని త్యాగాలు చేస్తే బిడ్డకి జన్మనివ్వగలదు. ఆ తర్వాత తండ్రిని తీసుకోండి, ఆయన ఎంత త్యాగం చేస్తే కుటుంబం నడుస్తుంది. ఆ తర్వాత ఇంకా అలా మనం పెరుగుతుంటే ప్రతిదీ చూడండి, ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కి సాయం చేయాలన్నా ఎంతో త్యాగం చేయాలి. మనకి మనం మనని మనం ఉద్ధరించుకోవాలన్నా కొన్ని త్యాగం చేసి వదులుకుంటేనే ముందుకెళ్లగలుగుతాం. మన స్థాయిని పెంచుకోవడానికైనా, మన విద్వత్తును పెంచుకోవడానికైనా, మనం జీవితంలో ముందుకు వెళ్లాలి అంటే కొన్ని వదులుకోవాలి, కొన్ని త్యాగం చేసుకుని ముందుకు వెళ్తున్నాం. అలా ఎందులో చూసుకున్న త్యాగం ఉంది. మరి ఇవన్నీ యజ్ఞాలు అవుతున్నాయా అంటే కాదు. ఎందుకు అవ్వట్లేదు? అక్కడ ఏదో ఒక కోరిక ఉంటున్నది, ఏదో ఒక భయం ఉంటున్నది, ఆశ ఉంటున్నది, ఏదోటి ఆశించే చేస్తున్నాం. ఇప్పుడు చెప్పుకున్న అన్నింటిలో కూడా మనకి ఎండ్ రిజల్ట్ ఏదో ఒకటి కావాలి. ఏది లేకపోయినా మమకారమైనా ఉంటుంది, తల్లి మన నుంచి ఏమి ఆశించకపోవచ్చు, కానీ నా బిడ్డ నాది అన్న ఆ మమకారం కూడా ఉండిపోతుంది తనకి. ఇప్పుడు భగవంతుడికి ఏంటంటే ఆ మమకారం లేదు, చేస్తున్న అహంకారం లేదు, ఏంటవుతుందన్న భయం కూడా లేదు. ఆ నిర్మలమైన నిస్వార్థమైన భావం తోటి త్యాగం చేసినప్పుడే అది యజ్ఞం అవుతుంది అని స్వామి ఎంతో చక్కగా మనకి చెప్పారు.
మరి ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఇంత పెద్ద పెద్ద యజ్ఞాలు స్వామి చేస్తున్నారు, మన స్థాయిలో మనం నిస్వార్థంగా ఏం చేయొచ్చు అని మనం ప్రతి నిమిషం ఆలోచించుకోగలిగితే మనం చాలా, ఏ చిన్న పనిన్నా మనం నిస్వార్థంగా ఎవరో ఒకరికి హెల్ప్ చేయాలి అంటే అప్పుడు ఆ పొజిషన్ లో స్వామి ఉంటే ఎలా చేసేవారు అని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే అప్పుడు స్వామిలా చేయలేకపోయినా కొంచెం అన్నా మనం చేసే మనకి ఒక అవకాశం లభిస్తుంది. దీనికి ఒక అంటే స్వామి దగ్గర భయం ఉండదు, అలాగే స్వామి దగ్గరకు వచ్చే సేవాదళ మెంబర్స్ కూడా తమ ఉద్యోగాల్ని అన్నిటినీ ధారపోసి పక్కన పెట్టి స్వామికి సేవ చేయాలి అన్న ఒకే ఒక్క భావంతో ఎంతో మంది సేవాదళ సభ్యులు మనం ప్రతి నిత్యం చూస్తూ ఉంటాం. సేవాదళ లేకపోతే ప్రశాంతనిలయం నడవదు అన్న ఒక ఫీలింగ్ స్వామి కల్పించారు. ఆ సేవాదళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఆ సేవ అనే ఒక యజ్ఞానికి స్వామి హైలైట్ చేశారన్నమాట. దీని ద్వారా మీరు తరించండి అని ఒక మార్గాన్ని చూపారు. ఒకసారి ఒక బర్త్డే సెలబ్రేషన్స్ సందర్భంగా పెద్ద పెద్ద బాత్రూమ్స్ వాష్రూమ్స్ టెంపరీ వాష్రూమ్స్ స్వామి నిర్మించమని చెప్పారు, భక్తులకి సౌకర్యంగా ఉండాలని. పెద్దవాళ్ళంతా స్వామి చెప్పినటువంటి ఆ ప్లాన్ ని చాలా ఆమోదయోగ్యంగా వాళ్ళు చేశారన్నమాట, ఇంప్లిమెంట్ చేశారు. బర్త్డే సెలబ్రేషన్స్ మంచిగా జరుగుతున్నాయి. ఆ సమయంలో ఒకసారి స్వామి కారు అటు వెళ్తూ ఉండగా ఏదో తెలియని ఒక దుర్వాసన వచ్చిందన్నమాట. అందరికీ కూడా ఆ దుర్వాసన కలిగింది, కానీ ఎవరూ దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఆ రోజు స్వామి దర్శనంలో వెళ్తూ వెళ్తూ ఇలా ముక్కు మూసుకుని వెళ్లారనమాట. అంటే ఆ స్మెల్ అంత ఎక్కువగా ఉన్నది అన్న ఇండికేషన్ అక్కడున్న ఆఫీస్ బేరర్స్ అందరికీ కలిగింది. అప్పుడు వెంట హుటాహుటిన మొత్తం ఆఫీస్ బేరర్స్ అందరూ ఆ ప్లేస్ కి వెళ్లి చూడగా అక్కడ అంతా ఆ సువేజ్ ఏదైతే ఉందో అంతా బ్లాక్ అయిపోయి ఉంది. అందరూ ఇటు అటు చూస్తున్నారు గాని ఎవరు ముందుకు వెళ్లి దాన్ని దాంట్లో ఏముంది, ఏ ప్రాబ్లం ఉంది దాంట్లో, ఎందుకు అలా బ్లాక్ అయింది అన్న ప్రయత్నం చేయటం లేదు. అందరూ ఇలాగా గుమిగూడి దాని వైపు చూస్తుండగా ఎక్కడి నుంచో ఒక తెలియని వ్యక్తి, ఒక సేవదళ సభ్యుడు వచ్చి ఆ మురికి కాలువలో దూకి దాంట్లో ఉన్నటువంటి ఆ చెత్త చెదారం అంతా తీసేసి సైలెంట్ గా వెళ్ళిపోయాడు. అందరూ చాలా ఆశ్చర్యచకితులైపోయారు ఆ ఇన్సిడెంట్ ని చూసిన తర్వాత. ఇతనెవరు ఎవరు ఎవరు అనుకుని వెతుక్కునేసరికి అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఎప్పట్లాగే సేవదళ సభ్యులందరికీ స్వామి పాద నమస్కారం చివరి రోజు ఇస్తారు కాబట్టి అందరూ అక్కడ అసెంబ్లీ అయ్యారు సాయి కులవంత్ హాల్లోని. స్వామి ఈ సేవాదళ సభ్యుల మధ్యలోంచి హాయిగా చక్కగా నడుచుకుంటూ అందరికీ విభూతి ప్రసాదం అందిస్తున్నారు. ఈ సేవాదళ సభ్యులు ఎవరైతే ఆ మురికి కాలువని క్లియర్ చేశారో, ఆ క్లాగింగ్ ని రిమూవ్ చేశారో, అతని దగ్గర స్వామి ఆగి అతనికి ఒక రింగ్ సృష్టించి ఇచ్చి స్వామి తల మీద చేపెట్టి ఆశీర్వదించి, నీకు ఇంకొక జన్మ లేదు అని స్వామి ఆశీర్వదించి, అంటే ఒక నిస్వార్థమైనటువంటి ఇంక యజ్ఞం మనం దేనికి చేస్తాము? మనం మనకి ఆనందం కలగాలి, మనకి ఆ బ్రహ్మ ప్రాప్తి కలగాలి అన్న ఆలోచనతో మనం యజ్ఞం చేస్తాం. మరి ఇతను చేసింది ఏమిటి? నిస్వార్థమైనటువంటి ఆ ఒకే ఒక్క చర్య ద్వారా భగవంతుని ఆశీర్వాదం పొందారు. ఇంకా మరుజన్మ లేదు అన్న ఉత్కృష్టమైనటువంటి ఆ బ్లెస్సింగ్ పొందారనమాట.
గణేష్, ఈ సంఘటన చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా, అంటే కృష్ణ పరమాత్మ చెప్పిన ఒక శ్లోకం గుర్తొస్తున్నది.
తప్పకుండా.
అదేంటంటే, బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అంటే ఇప్పుడు ఈయన చేసిందే, అప్పట్లోని యజ్ఞయాగాది క్రతులు ఎక్కువగా చేస్తూ ఉండేవారు కాబట్టి అప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా, అందుకు కృష్ణుడు ఆ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసేయడేమో అనిపిస్తున్నది అనమాట. మరి ఈ శ్లోకం గురించి తెలుసుకునే ముందు శ్రోతలందరూ కూడా ఓ చక్కటి పాటను వినండి. తిరిగి మళ్ళా కలుసుకుందాం.
దాహాతిని బాపుచు శాంతిని విజ్ఞానిగా సుజ్ఞానిగా మార్చుచు, రోగాతిని తీర్చుచు దాహాతిని వాపుచు, విద్యాతిని విజ్ఞానిగా సుజ్ఞానిగా మార్చుచు. కులమత భేదాల కూల్చి మానవతలు మానవతను పండించగా, ఉప్పొంగుచు ప్రవహించెను ప్రేమ ప్రవాహం, ఉప్పొంగుచు ప్రవహించెను ప్రేమ ప్రవాహం, ప్రేమ ప్రవాహం, ప్రేమ ప్రవాహం, ఇదే సాయి స్ఫూర్తి, ప్రతిమతిలో సాయి దీప్తి, ప్రతియదలో సాయి స్ఫూర్తి, ప్రతిమతిలో సాయి దీప్తి, దశ దిశలా సాయి కీర్తి, దశ దిశలా సాయి కీర్తి, వెళ్ళి విశ్వశాంతి దాయకమని, వెళ్ళి విరియ వెలుగొందగ విశ్వశాంతి దాయకమని, విశ్వశాంతి దాయకమై, ఉప్పొంగుచు ప్రవహించెను ప్రేమ ప్రవాహం, ఉప్పొంగుచు ప్రవహించెను ప్రేమ ప్రవాహం, ప్రేమ ప్రవాహం, ప్రేమ ప్రవాహం, ఇదే ఇదే సత్య సాయి దివ్య ప్రభవం, ఇదే ఇదే సత్య సాయి దివ్య ప్రభవం, ఇదే ఇదే సత్య సాయి దివ్య ప్రభవం,
శ్రోతలందరినీ తిరిగి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ మనం జీవన యజ్ఞం గురించి మాట్లాడుకుంటున్నాం. అందులోని మనం చేసే ప్రతి పని కూడా యజ్ఞంగా భావిస్తూ దాన్ని భగవంతుడు తర్పించాలి అని గీతాచార్యుడు చెప్పినటువంటి శ్లోకాన్ని బ్రహ్మార్పణం గురించి చెప్పుకుంటున్నాం గణేష్. ఇందులోని చూస్తే బ్రహ్మ అర్పణం అంటే యజ్ఞంలో అర్పించేది ఏదైతే ఇసురుక్కు సృం హోమ సాధనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్రహ్మమే అని చెప్తున్నారు. ఇంకా బ్రహ్మ హవిహి అంటే హవిస్సు, యజ్ఞంలోని మనం వేసే నెయ్యి గాని ఆ అన్నం గాని ఈ హోమ ద్రవ్యాలు ఏవైనా కూడా అవి బ్రహ్మమే. తర్వాత బ్రహ్మాగ్నౌ, వీటన్నింటినీ ఎందులో సమర్పిస్తున్నాము, అగ్నిలో సమర్పిస్తున్నాం, ఆ అగ్ని కూడా బ్రహ్మమే అని చెప్తున్నారు. తర్వాత బ్రహ్మణాహుతం, ఆహుత అంటే ఈ చేసే క్రియ, ఈ సమస్త క్రియ దీన్ని అర్పించడము వేదమంత్రాలు చదువుతూ చేసే ఈ క్రియ అంతా కూడా బ్రహ్మమే అని చెప్తూ బ్రహ్మైవ తేన గంతవ్యం, కాబట్టి ఆ గంతవ్యం దాని ద్వారా పొందే ఫలితం కూడా బ్రహ్మమే అంటే బ్రహ్మకర్మ సమాధిన, ఎవరైతే చేస్తారో ఆ కర్మ ప్రతిదీ కూడా బ్రహ్మమే అని చెప్తున్నారు. ఇక్కడ బ్రహ్మం అంటే మన సృష్టించే సృష్టికర్త బ్రహ్మదేవుడు కాదు, ఆ పరబ్రహ్మం ఏదైతే పరమాత్మ తత్వం శక్తి ఉన్నదో అదనమాట. ఈ భావంతో చేసినప్పుడు ఆ యజ్ఞం ఏంటవుతుందంటే ఫలితం ఏంటవుతుంది, ఆయన బ్రహ్మమే అయిపోతారు, బ్రహ్మాన్నే పొందుతారు అని. మరి ఇప్పుడు ఈ సేవాదళది చెప్పుకున్నాం, ఆ ఇన్సిడెంట్ లో ఏమైంది, అది చెడ్డ పదార్థమా అది దుర్గంధ భరితమా, నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదని ఆలోచించలేదు. స్వామి పాదాల మీద ఎంత ఆనందంగా పడతాడో ఆయన ఆ
అంతే ఉత్సాహంతో ఆయన
ఆ పని చేశారు. అందుకే స్వామి డైరెక్ట్ గా వచ్చి నీకు బ్రహ్మపదాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను రా అన్నారు. కాబట్టి ఇక్కడ ఆలోచించుకుంటే మీరు ఇందాకలు అన్నారు స్వామి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఇంత పెద్ద పెద్ద హోమాలు గాని ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు మనం చేయలేకపోవచ్చు, కానీ సాధారణ మానవుడిగా మనం ఏం చేయగలము అని ఆలోచిస్తే స్వామి చెప్పింది అదే, మీ ఇంద్రియాల ద్వారా మీరు చేసే ప్రతి పని, చూసే ప్రతి చూపు, మాట్లాడే ప్రతి మాట, మీ మనసు ద్వారా వచ్చే ప్రతి ఆలోచన కూడా మీరు యజ్ఞంగా భగవంతుడికి సమర్పించవచ్చు అని. ఎంత ఈజీ అయిపోయింది గణేష్. మనం ఏ శాస్త్రాలు చదువుకోవాలి, ఈ వర్గం వాళ్ళే చెయ్యాలి, లేకపోతే పలానా జాతి వాళ్ళు చెయ్యాలి ఏం లేదు. ఎవరు ఎలాగ మనం పుట్టినా సరే మనిషిగా పుట్టి మనకు విచక్షణ జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు కాబట్టి ఈ ఇన్ని రకాలుగా మనం చేస్తున్న ప్రతిదాన్ని యజ్ఞంగా ఆ భావంతో చేసి ఆ త్యాగాన్ని భగవంతుడు సమర్పిస్తే మనం కూడా మోక్షపదం ఎంతో సులభంగా పొందొచ్చని. అంటే అప్పుడు కృష్ణుడు ద్వాపర యుగానికి సంబంధించి చెప్పారు, ఇప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారం స్వామి చేసిన యజ్ఞం గాని చాలా సంపన్నులు మాత్రమే చేయగలరు. అలా కాకుండా మనందరికీ చేతిలో పెట్టారు ఇది. మరి ఈ యజ్ఞం మనం చేయదగ్గ యజ్ఞాల గురించి ఇప్పుడు ఒకసారి చెప్పుకుందాం.
తప్పకుండా.
ఇప్పుడు ఏం చెప్పాము అంటే ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి అన్నాం. మరి యజ్ఞం అంటే నిగ్రహించుకోవాలి, ఆ నిగ్రహం ద్వారానే ఈ యోగం అవుతుంది. ఇది యజ్ఞం అన్నది యోగంగా మారిపోతుంది అని చెప్పుకున్నాం. మరి నిగ్రహం అంటే ఏంటి? కళ్లతో మనం ఏం చూడాలో అదే చూడాలి. ఏది పెడితే చూస్తూ పోతుంటే నిగ్రహం అవ్వదు. అలాగే మన ఇంద్రియాలన్నింటినీ సక్రమమైన మార్గంలో నడిపించుకోవాలి అంటున్నారు. మరి అందరికీ ఒక డౌట్ రావచ్చు, మరి కళ్ళు ఎందుకు ఇచ్చారు స్వామి? చూడొద్దు అంటే కళ్ళు ఎందుకు ఇచ్చారు? మాట్లాడద్దు అంటే నోరు ఎందుకు ఇచ్చారు? వినొద్దు అంటే చెవులు ఎందుకు ఇచ్చారు? అంటే ఏది వినాలో అది వినడానికే ఇచ్చారు, ఏది చూడాలో అది చూడడానికే ఇచ్చారు, ఎంత చూడాలో అంతే చూడాలి, అలాగే ఏది మాట్లాడాలి ఎంత మాట్లాడాలి, ఎంత తినాలి ఏది తినాలి, అలా ప్రతిదానికి కూడా నశ్రేయో నియమం వినా అని స్వామి చెప్పినట్టు ఆ నియంత్రణ చెప్పలేదు. మీరన్నీ బంద్ చేసి కళ్ళ గుడ్డ కట్టుకుని గాంధారులు అందరూ ఇంట్లో కూర్చోండి, నోటికి టేప్ వేసుకోండి అని స్వామి చెప్పలేదు. ఏది ఎంతవరకు ఆ నిగ్రహం ఉండాలి, ఏది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే స్వామి చెప్తారు. కోరికలు కోరకూడదా, మరి మనం చూడకూడదా, మనం అన్ని పనులు చేసుకోవాలి అంటే మరి ఇంద్రియాలను ఉపయోగించాలి కదా. స్వామి ఎంతో చక్కగా చెప్తారు, అవసరాల వరకు మీరు ఏది ఉపయోగించుకున్నా దానివల్ల మీకు అపకారం లేదు, అవసరాన్ని మించి ఆశలకు పోతూ ఉంటే మనం అందులోని ఆశించిన ఫలితాలు రావు కాబట్టి అంటే ఇంకా చూడాలనిపిస్తుంది, ఇంకా తినాలనిపిస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా కావాలనిపిస్తుంది. 1 లక్ష రూపాయలు వస్తే 2 లక్షలు వస్తే బాగుండు అనిపిస్తుంది, ఒక చిన్న కారు ఉంటే పెద్ద కారు ఉంటే బాగుండు అనిపిస్తుంది, 10 బట్టలుంటే ఇంకో 100 బట్టలు ఏదైతే కొత్త మోడల్ వస్తుంది కొనుక్కోవాలనిపిస్తుంది. ఇలా మన కోరికలు అనంతం. ఇప్పుడు యజ్ఞగుండమే తీసుకోండి గణేష్, మనం అలాగ సమిధలు వేస్తూ ఉంటే మంట పెరుగుతూనే ఉంటుంది. మంట తగ్గించాలి అంటే ఏం చేయాలి? ఒక్కొక్క సమిత తీసేయాలి, తీస్తేనే మంట తగ్గుతుంది, దాన్నే పూర్తిగా తర్వాత ఇది చేయగలం. అలా మనం ఈ కోరికలన్నో వేస్తూ పోతూ ఉంటే అందులో మనం కొట్టుకుని పోతూ ఉంటాం. ఎక్కడికి తృప్తి అన్నది మనమంతటి మనం పెట్టుకోవాలి, గీత గీసుకోవాలి తప్పించి. గణేష్ నువ్వు ఇక్కడ ఆపోను నేను నీకు చెప్పలేను, అక్క నువ్వు ఇంతకన్నా చేయకూడదు నువ్వు నాకు చెప్పలేవు, ఎవరిది వాళ్ళు మనం నిర్ణయించుకోవాలి. నాకు ఏది అవసరం, నాకు ఏది ఆశ అవుతుంది అన్నది. నీకు అవసరమైనది నాకు ఆశ అవ్వచ్చు, నాకు అవసరమైనది నీకు ఆశ అవ్వచ్చు. కాబట్టి స్వామి చెప్తారు, ఎవరిది వాళ్ళు నిర్ణయించుకోండి. మన జీవన విధానానికి, మనం ఉన్న పరిస్థితులకి నాకు ఎంత అవసరమో ఆ అవసరాలతో జీవిస్తూ ఈ నిగ్రహాన్ని పాటించినప్పుడు మనం ప్రతి ఇంద్రియం ద్వారా చేసింది కూడా యజ్ఞమే అయిపోతుంది అని స్వామి చెప్తున్నారు.
చాలా బాగుంది ఈ నిగ్రహం, ఈ నియంత్రణ. ఇది చాలా ఒక థిన్ లైన్. మనం ఒక స్ప్రింగ్ ని తీసుకున్నట్లయితే దాని మీద మనం ఎంత ప్రెషర్ పెట్టి కిందకి నొక్కుతామో అది డబుల్ ద స్పీడ్ తో మనకి రివర్స్ గా వస్తుంది, పైకి లేస్తుంది అన్నమాట. అంటే నియంత్రణ అంటే దాన్ని సప్రెస్ చేయడం కాకుండా దాన్ని నిగ్రహం అంటే రీడైరెక్ట్ చేస్తే నిగ్రహం ఉన్నప్పుడు భగవంతుని అనుగ్రహం మనకి కలుగుతుందని నాకు అనిపిస్తుందక్క. ఇక్కడ ఒక చక్కని ఉదాహరణ. ఇప్పుడు స్టూడెంట్స్ అంతా జనవరి 11th కి స్పోర్ట్స్ మీట్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. స్వామి కూడా ఎన్నో మార్లు స్పోర్ట్స్ మీట్ అయిన తర్వాత జనవరి 14th ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీలో ఎన్నో సార్లు ఉపన్యాసాలు చెప్పారు. బయట కాలేజెస్ కి ఈ కాలేజెస్ కి తేడా ఏమిటి, ఈ స్పోర్ట్స్ మీట్ ఎందుకు అంత డిఫరెంట్ గా ఉంటుంది అని స్వామి ఎన్నో మార్లు ఉపన్యాసాల్లో చెప్పారు, ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే కేవలం భగవంతుణ్ణి ఆనందపరచాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ప్రతి విద్యార్థి కూడా ఎన్నో శ్రమలు కోర్చి ఆ 10-15 రోజులు పిల్లలు సరిగ్గా టైంకి తినరు, ఆ పనిలోనే నిమగ్నం అయిపోయి ఉంటారు. అంటే మొట్టమొదటి వాళ్ళ ఆహార ఆకలిని వాళ్ళు కంట్రోల్లో ఉంచుకుంటారు. అంటే విశ్వామిత్రుల వారు రాముడు లక్ష్మణుణ్ణి యజ్ఞ సంరక్షణ తీసుకువెళ్ళడానికి బల అతిబల ఇచ్చి ఎలా సన్నద్ధం చేశారో ఇది కూడా అదే విధంగా లైక్ ఇండైరెక్ట్ గా స్వామి ఇన్ని నేర్పిస్తున్నారన్నమాట. ఎందుకు స్వామి అంత సంతోషిస్తారు, స్టేజ్ మీద కూర్చొని ప్రతి ప్రోగ్రామ్ కి ఎందుకు చప్పట్లు కొడతారు అంటే ఆ ఒక్క ఫీలింగ్ స్వామి నుంచి బయటికి తెప్పించాలి అన్న భావంతోనే ప్రతి పిల్లడు ప్రతి అమ్మాయి కూడా ఎంత కష్టమైన కానివ్వండి ఎంత ప్రమాదకరమైన కానివ్వండి వాళ్ళు చేయడానికి ముందుకొస్తారన్నమాట. సో ఆ ప్రేమతో చేస్తారు, అది కాంపిటేటివ్ స్పిరిట్ తో కాకుండా అందరూ దాన్ని ఏమంటారు కోఆపరేటివ్ స్పిరిట్ తో చేస్తారు, అందరూ కలిసికట్టుగా ఒకరికొకరు సహాయపడుతూ చేస్తారు. కాబట్టి ఎన్నో వాళ్ళకున్న ఆలోచనలన్నీ ఒకే డైరెక్షన్ లో వస్తాయి. కాబట్టి అది స్వామిని సంతోష పెట్టాలి, ఒక నిర్దిష్టమైనటువంటి ఆ గోల్ ఉన్నది కాబట్టి మనం దానికోసమే వర్క్ చేస్తాం. అంటే స్వామిని సంతోష పెట్టాలి అంటే ఇంకా మిగతా ఆలోచనలు మనకి ధరికి రావు అన్నమాట. సో అందుకు ఆ అనుగ్రహం ఆ విధంగా ఈ నిగ్రహం కలిగినప్పుడు ఆ అనుగ్రహం కూడా అంటే లాస్ట్ లో ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ ఒక్కొక్క స్ట్రక్చర్ చేస్తూ ఉంటారు. అంటే లాస్ట్ 3-4 రోజులు వాళ్ళకి నిద్ర ఉండదు, ఆ స్ట్రక్చర్ ని ఎలా నిలబెట్టాలి, అది తిరిగినప్పుడు స్వామి మొహంలో ఆనందం చూడాలి. ఆ ఒకే ఒక్క కోరిక, అది యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ డీడ్ అనండి, అది మూడిటిల్లో అది ఏకమై ఉంది కాబట్టి భగవంతుడు అనుగ్రహం కలుగుతుందని నాకు అనిపిస్తుంది.
చాలా బాగుంది. ఈ స్పోర్ట్స్ మీట్ విషయం తీసుకుంటే మీరు చెప్పినట్టు కాంపిటీషన్ లేదు, కంపారిజన్ లేదు, నేను ఎలా చేస్తున్నాను వాడు ఎలా చేస్తున్నాడు, వాడిని మెచ్చుకుంటారు నన్ను తిడతారు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఈ భేదభావం అన్నది లేదు. అంటే ఎంత ఆలోచనలోని ఎంత ప్యూరిటీ చూడండి. అలాగే మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడి కోసం చేస్తున్నాము. ఇందాక మనం అనుకున్నట్టు ఆ నిగ్రహం రావాలి అంటే మనకు ఎండ్ రిజల్ట్ గురించి తెలిసినప్పుడు మాత్రమే నిగ్రహం వస్తుంది. నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఆలోచిస్తాను అంటే స్వామి యాక్సెప్ట్ చెయ్యరు అన్న విషయం తెలుసు. కాబట్టి స్వామి మెచ్చుకునేటట్టు ఉండాలి అంటే నేను ఎక్కడన్నా ఆపుకోవాలి, నా థాట్స్ ఎలా నేను రీడైరెక్ట్ చేసుకోవాలని వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు. స్వామి ఎంత చక్కటి ఎగ్జాంపుల్ ఇస్తారన్నమాట. ఎంత పెద్ద రైలు బండి అయినా ఆ పట్టాల దగ్గర చిన్న స్క్రూ లూజ్ అయినా అటు ఇటు అయినా మొత్తం రైలు బండి పడిపోయి పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. మరి ఈ ఇంద్రియాలనేవి చూడండి, మనం ఎన్ని రకాలుగా మిస్గైడ్ చేస్తూ ఎన్ని రకాలు, అందులో ఏ చిన్న తప్పిదం జరిగినా మన జీవితం ఎలా కోల్పోతుంది, దాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి మనం ఎంత కష్టపడాలి, నిలబెట్టుకునే పరిస్థితులు అన్నిసార్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా. అందుకు ఎంతో జాగ్రత్తగా ప్రతి విషయాన్ని మనం చూసి ఆచి తూచి అడుగు వేయాలని స్వామి చెప్తూ ఉంటారు. మరి ఈ నిగ్రహం నిగ్రహించుకోవాలి లేకపోతే భగవంతుడికి అర్పించుకోవాలి లేకపోతే సమాజ రూపేణ ఉన్న వాళ్ళకి పరోపకారం ద్వారా త్యాగాన్ని చేస్తూ యజ్ఞాన్ని సల్పాలి అనుకుంటున్నాం, ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది?
మనం నిస్వార్థంగా ఇచ్చినప్పుడు.
అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎలా సాధ్యం అంటే మనం ఎక్కువగా విషయాలను స్వార్థంగా ఉపయోగించుకుంటే ఏంటవుతుంది, నిస్వార్థంగా చేస్తే ఏంటవుతుంది, ఇందులో ఉన్న దోషం ఏంటి, అందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి, అంతే కదా. లాజికల్ గా బేరేజ్ వేసుకోవాలి ఏం చేస్తే ఎలా అవుతుంది. కాకపోతే ఇంకోటి మమకారం, మన వరకు చేసుకుంటే అది మనని బంధించేస్తుంది. చూడండి నేను నా ఇల్లు నా వరకు వండుకున్న వంట ఎలా ఉంటుంది, 10 మందికి చేసి పెట్టే వంట ఎలా ఉంటుంది.
అందుకే ప్రసాదం అంత మాధుర్యంగా ఉంటుంది,
అందులో ఏమి ఉన్నాయి అన్నది ఉండదు అన్నమాట, ప్రేమ ఉంటుంది. కాబట్టి మనం చేసే ఈ ఇంద్రియంతో ప్రతి పని చేసేటప్పుడు దానివల్ల వచ్చే దోషాలను మనం గమనించుకుంటూ అది ఎంతవరకు మనని బంధిస్తున్నది, దాని మీద ఆసక్తి లేకుండా చేసుకుంటూ పోవాలి. ఇక్కడ స్టూడెంట్స్ చేసింది అదే, వాళ్ళకి ఆసక్తి లేదు నన్ను ఎవరు మెచ్చుకుంటారు, నాకు ఏ ప్రైజ్ వస్తుంది, ఏ న్యూస్ పేపర్లో నన్ను ఇచ్చేస్తారు, బయటకు వెళ్తే ఓ మీరు చెప్తుంటే ఈ స్పోర్ట్స్ మీట్ లోని పలానా ఈవెంట్ చేశారు అంటారు తప్ప అందులో ఎవరు చేశారో ఎవరి పేరు బయటికి రాదు.
విద్యార్థులు చేశారు
అంటే అక్కడ వాళ్ళకి ఆసక్తి లేదు, ఆ ఫలితం మీద ఆసక్తి లేదు. ఇంకేంటండి వాళ్ళు యోగులతో సమానం అన్నమాట స్వామి చెప్పినట్టు. కాబట్టి ఈ విషయాల మీద ఆసక్తి ఈ రకంగా మనం తగ్గించుకోవాలి. అంటే ఇలా ఆలోచించుకుని భగవత్ ప్రీత్యర్థంగా మాత్రమే మనం చెయ్యాలి, అప్పుడే ఈ త్యాగం అన్నది యజ్ఞంతో సమానం అవుతుంది అని.
మనం చివరిగా మనకి టైం అయిపోతుంది కాబట్టి రెండు విషయాలు నాకు గుర్తొస్తున్నాయి. మనం స్టేజ్ మీద యజ్ఞం చేసేటప్పుడు వాళ్ళు ఆ యజ్ఞ గుండంలోంచి మనకి వచ్చే ఆవిరి ఏదైతే ఉందో అక్కడ కూర్చున్న ఆ పర్యావరణాన్ని అంతా శుద్ధి చేస్తుంది అని అంటారు. ఇప్పుడు మనం రెండో విషయం ఏంటంటే పూర్ణాహుతి. ఈ రెండు కొంచెం మనం చూసినట్లయితే అంటే ఈ వచ్చే పొగ పరిశుద్ధం చేస్తుంది. అంటే మనం ఇప్పుడు దీన్ని మనం నిత్య జీవితంలో చేసే కర్మలని మనం కొంచెం కంపేర్ చేసి సమన్వయం చేసి చూసుకుంటున్నాం కాబట్టి, అంటే మనం మంచి కర్మలు చేసినప్పుడు త్యాగభావంతో మనం ఉన్నప్పుడు మనం ఇస్తున్నాం, అంటే వదిలిపెడుతున్నాం, మనకి అవసరం లేనివి భగవంతుడికి విడిచిపెడుతున్నాం. మరి దాంతో ప్యూరిఫికేషన్ జరుగుతుంది, మనకు మనం ప్యూరిఫై అవుతున్నాం. సో అది మొట్టమొదటిది. రెండో విషయానికి వస్తే ఈ పూర్ణాహుతి అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. ఇది చివరిగా ఈ 7 రోజులు జరిగే యజ్ఞంలోని చివరి అంశం పూర్ణాహుతి. అంటే ఆ పూర్ణాహుతి గురించి చెప్తారా?
పూర్ణాహుతి అంటే ఎప్పుడు మనం దాని పరిపూర్ణం అవుతుంది అంటే, మనం ఆ త్యాగభావంతో చేసినప్పుడు అని చెప్పుకున్నాం. ఆ ఈ యజ్ఞం యొక్క ప్రయోజనం ఎప్పుడు సఫలం అవుతుంది, ఎప్పుడు పూర్ణం అవుతుంది అంటే, మనని మనం శుద్ధి చేసుకున్నప్పుడు. భగవంతుడికి ఎటువంటి మనకి స్వార్థం లేకుండా, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా, భగవంతుడి కోసం భగవత్ ప్రీత్యర్థం చేసినప్పుడు మాత్రమే ఆ పనుల యొక్క, ఆ కర్మల యొక్క ప్రయోజనం అన్నది చేకూరుతుంది, పూర్ణమవుతుంది అని.
మరి స్వామి ఒక పద్యం చెప్తారు, ప్రతిదీ మనం భగవంతుడి నుంచి వస్తుంది అని అనుకున్నప్పుడు ప్రతి కర్మ చేసేటప్పుడు కూడా అది భగవంతుడికే చేరుతుంది అన్న ఆలోచన మనకి తప్పకుండా కలిగి తీరాలి.
మరి అన్ని భగవంతుడే ఇచ్చాడు, మళ్ళా తిరిగి మనం భగవంతుడికే అర్పిస్తున్నాం. ఎంతో చక్కగా స్వామి కూడా పద్యంలో చెప్తారు కదా గణేష్, ఏ హృదయంబు నొసగదితివో ఈస నాకు, మగిడి దానినే అర్పింతు మహితమూర్తి, పరగ వేరేమి తెత్తు నీ అర్చనకు, అంజలి ఘటింతు అందుకోవయ్య నీవు అని ఎంతో చక్కగా స్వామి చెప్పేశారు. అంతా నాదే అయ్యున్నది, మీరు తిరిగి నాకేంటిస్తారు, కాబట్టి నీ హృదయాన్ని ఎంత పరిశుద్ధంగా నీకు ఇచ్చానో అంత పరిశుద్ధంగా చేసి తిరిగి నాకు దాన్ని ఇవ్వు చాలు, ఇంకేం అక్కర్లేదు అని. కాబట్టి మనం ఏవైతే పనులన్నీ చేస్తున్నామో వీటి వేటిని అంటకుండా, ఆ ఫలితాన్ని ఆశించకుండా, నిస్వార్థంగా మన చుట్టూ ఏం పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏ ఆలోచన వస్తున్నా, అన్నింట్లో స్వామిని చూసుకున్నాం అనుకో, అదే యజ్ఞం అయిపోతుంది, అదే ఆరాధన అయిపోతుంది, మన జన్మలు కూడా పూర్ణమైపోతాయి అనిపిస్తున్నది. మరి ఎంతో చక్కగా ఈ వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞాన్ని మన జీవన యజ్ఞంగా ఎంత చక్కగా మలుచుకోవచ్చో, ఈ దసరా నవరాత్రులలో మాత్రమే కాకుండా జీవిత పర్యంతం ప్రతి క్షణం కూడా, ఇంకా క్షణంలోని 1000వ వంతు కూడా, ప్రతి అంత మైన్యూటెస్ థింగ్ కూడా మనం స్వామితో కలిపి ఉండడానికి స్వామి ఎంతో చక్కటి మార్గాలను మనకి నిర్దేశించారు. కాబట్టి ఈ మార్గాలన్నీ మనం స్వామి చెప్పిన విధంగా నడుచుకుందాం. మరి ఇంతవరకు శ్రోతలు ఈ జీవన యజ్ఞం అంశాన్ని విన్నారు. మన ప్రతి మాటని, ప్రతి ఆలోచనని, ప్రతి పనిని కూడా స్వామికి సమర్పించుకుంటూ స్వామి నచ్చే మచ్చే విధంగా మన జీవితాలను మలుచుకోవడానికి శక్తిని కూడా స్వామినే ప్రసాదించమని కోరుకుందాం. ఇంతటితో ఈనాటి తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలని ముగిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నది మీ సాయి స్వప్న, మీ గణేష్. మరికొద్దిసేపట్లో శ్రోతలు సాయి కుల్వన్ సభామండపం నుండి ప్రశాంతి విద్వన్ మహాసభలో 6వ రోజు కార్యక్రమాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి. సాయిరామ్.
మహి వచ్చి తినలే పంచ ఓ వరమా రూరు, మౌనమై పుట్టి వేణువై పాడే స్వర శివా రూరు, సకలం సర్వం నీవే హృదయమా హృదయమా హృదయమా, మనిషిలో స్వర్ణమా స్వర్గమా, చిరుగాలిలా దరిచేరిన మోహనమా రూరు, చిరుజల్లులే కురిపించిన శ్రావణమా, సకలం సర్వం నీవే హృదయమా హృదయమా హృదయమా. మనిషికై వెలసిన మధురవ. ఆడు ఆడు ఈ వేలే ఓ ప్రాణమా, చిన్నారి చూపుల్లో ఆనందమా, శ్వాసనే చేసిన అనురాగమా, దేవుడే నిలిచిన ఓ నిలయమా, శాంతికై ఎగిరే పావురమా హృదయమా, మనిషికై వెలసిన మధురమా, జగమై వచ్చి తేనెలే పంచే ఓ వరమా, రూరుమై పుట్టి వేణువై పాడే స్వరసీమా, సంగలం సర్వం నీవే హృదయమా, మనిషిలో సకలం సర్వం నీవే హృదయమా, హృదయమా హృదయమా, మనిషికై వెలసిన మధురమా.